భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగాన్ని గురించి ఈరోజు నుండి మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇంతకుముందు రెండు అధ్యాయాలు అర్జున విషాద యోగం, రెండవది సాంఖ్యయోగం, ఆ రెండింటిని గురించి కూడా ఇంతకుముందే చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు మూడవ అధ్యాయం కర్మయోగం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక దివ్యమైనటువంటి రథం నిలిచి ఉంది. అందులో ఒక దివ్య పురుషుల జంట ఉన్నది. ఒకరేమో నరుడు, మరొకరేమో నారాయణుడు. అంతా చేస్తాడు కానీ ఏమి చేయనటువంటి వాడే నరుడు. ఏమి చేయకుండానే ఉంటాడు కానీ అంతా చేసినటువంటి వాడు నారాయణుడు. నరుడు ఏదో చేశాననుకుంటాడు కానీ ఏమీ చేయడు, అతడిది కర్మలో అకర్మ. నారాయణుడు ఏమీ చెయ్యనట్టే ఉంటాడు కానీ అంతా చేస్తాడు, అతడిది అకర్మలో కర్మ. నరుడు చేసేవాడు గనక పాత్రధారి, నారాయణుడు చేయించేవాడు గనక సూత్రధారి. నరుడిదేమో కర్మయోగం, నారాయణుడిదేమో కర్మ సన్యాసం. సామాన్యులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు ఆచరించగలిగినటువంటిది, ఆచరించదగినటువంటిది కర్మయోగం. దాన్నే నిష్కామ కర్మయోగం అని అంటారు. ఇక మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఆచరించగలిగినటువంటిది కర్మ సన్యాస యోగం. అసలు అజ్ఞానైనటువంటి వాడు కర్మలు చేసినా లేక మానేసినా రెండు కూడా దోషమే. కర్మలు చేసినా దోషమే అతనికి, కర్మలు మానేసినా అతనికి దోషమే. ఎందుకని? మనం ఏదైనా ఒక కర్మ కనుక చేసామనంటే దాని యొక్క కర్మఫలం మనకు వస్తుంది. అంటే మనం మంచి పనే చేసామనుకోండి, ఒక పూజ చేసాం, దాని యొక్క ఫలితం మనకి రావాలి. అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు రావాలి. లేదా ఇతరులని అన్యాయంగా అనవసరంగా బాధించాం, అది పాపం, దాని యొక్క ఫలితం కూడా మనకి ఎప్పుడో ఒకప్పుడు రావాలి. అంటే మనం ఏదైనా సరే ఒక కర్మ, అది పాపం కానీ పుణ్యం కానీ మంచి కానీ చెడు కానీ చేశామనంటే దాని యొక్క ఫలితం, ఆ కర్మ ఫలం మనకి తప్పనిసరిగా వస్తుంది. మరి ఆ కర్మఫలం కనుక వస్తే మనం అనుభవించాలి. అది పుణ్యకర్మ ఫలం కనుకైతేనేమో సుఖం, పాపకర్మ ఫలం అయితేనేమో దుఃఖం. ఈ సుఖమో దుఃఖమో మనం అనుభవించాలి. సరే అనుభవించామనుకోండి, ఆ అనుభవంతో ఏమవుద్దంటే చిత్తంలో వాసనలు పేరుకుంటాయి. ఇప్పుడు మనం ఒక మంచి పని చేశాం అంటే పుణ్యకర్మ చేశాం, పుణ్యకర్మ వల్ల మనకి సుఖం వచ్చింది, సుఖం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాం, ఆ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో, ఎందుకంటే సుఖం కాదు భలేగా ఉంటుంది. ఈ సుఖాన్ని మనం పోగొట్టుకోకుండా ఇలానే ఈ సుఖాన్ని పొందాలి 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 అని అనుకుంటాం. అంటే ఈ సుఖం దేనివల్ల మనకు వస్తూ ఉన్నదో, అంటే ఏ పుణ్యకర్మలు చేసినందువల్ల మనకు సుఖం వస్తూ ఉందో, ఆ సుఖం మళ్ళీ పోకుండా ఉండాలంటే, లేదా అలాంటి సుఖం మళ్ళీ మనకు కావాలి అని అంటే, అలాంటి పుణ్యకర్మలే మళ్ళీ చేయాలి చేయాలి అనేటువంటి భావన మనలో వస్తుంది, దాన్నే వాసన అన్నారు. అంటే కర్మలు చేస్తే కర్మఫలం వస్తుంది, కర్మఫలం కనుక అనుభవిస్తే మనలో వాసనలు పేరుకుంటాయి, చిత్తంలో వాసనలు పేరుకుంటాయి. మరి ఆ వాసనలు ఏమవుతున్నాయంటే మళ్ళీ మనకి జన్మలకి కారణమవుతున్నాయి. ఈ వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల్ని ఖర్చు చేసుకోవటానికి, ఈ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ మనకి జన్మలు వస్తూ ఉంటాయి. సరే జన్మలు వస్తున్నాయి అనుకోండి, ఆ జన్మల్లో ఈ వాసనల యొక్క ప్రేరణ వల్ల మళ్ళీ కర్మలు చేస్తాం, కర్మలు చేస్తే మళ్ళీ కర్మఫలం వస్తుంది, కర్మఫలం వస్తే మళ్ళీ అనుభవించాలా, అనుభవిస్తే వాసన పేరుపడుతుంది, వాసన వల్ల మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ కర్మ, మళ్ళీ ఆ వాసనల ప్రేరణ వల్ల కర్మ చేయాలి. ఇలా జన్మ కర్మ జన్మ కర్మ వలయంలో చిక్కుకుంటాం, ఇదే బంధం. అంటే మనం చెడ్డ పని చేసినా మంచి పని చేసినా ఏ రకమైనటువంటి పనులు చేసినప్పటికీ ఏ రకమైనటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా అవి మనకి బంధ కారణం అవుతున్నాయి. అంటే మనని ఈ జనన మరణ చక్రంలో పడవేస్తూ ఉన్నాయి, మనం బంధింపబడతా ఉన్నాం. ఏమిటి ఇక్కడ బంధింపబడతామనంటే, బంధం అనంటే ఈ బంధాలంటే బంధం ఎప్పుడు దేంతో చేస్తారంటే తాడుతోటి కట్టేసేది. ఈ తాళ్ళు ఏమిటంటే ఈ కర్మఫలాలే, కర్మఫలం అనేటువంటి తాళ్ళు కనుక ఉంటే మనం ఇక్కడ బంధించబడ్డట్టే. ఎందుకనంటే ఈ కర్మఫలం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ వస్తే మళ్ళీ కర్మ చేస్తాం, మళ్ళీ కర్మ చేస్తే మళ్ళీ కర్మఫలం, కర్మఫలం వల్ల మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ అయితే మళ్ళీ కర్మ చేయటం. ఈ రకంగా జన్మ కర్మ జన్మ కర్మ జన్మ కర్మ ఈ బంధంలో మనం ఇరుక్కుపోతాం. సరేనండి, కర్మలు చేస్తే కదా బంధంలో ఇరుక్కుంటున్నది, నేను చెయ్యకుండా ఉంటా ఇప్పుడు బాగానే ఉంటుంది కదా అని అనుకుంటారేమో. ఆహా, చెయ్యకపోయినా వాడు బంధమే. అదేమిటండి, చేస్తే బంధం అన్నారు బాగానే ఉంది, మరి చెయ్యకపోతే ఏం బంధం అండి? అసలు నిజంగా కర్మ చేయకుండా ఉండటానికి వీలవుతుందా? ఒక విషయం అది ఆలోచిద్దాం. అసలు ప్రతి మానవుడు కూడా ఏ కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఎందువల్ల? మనం గాలి పీల్చడం మానుకుంటామా? భోజనం చేయటం మానుకుంటామా? పడుకో నిద్రపోవటం మానుకుంటావా? ఎవరితోటన్నా మాట్లాడటం మానుకుంటావా? ఎక్కడికన్నా వెళ్ళటం మానుకుంటావా? మన వృత్తులు చేయటం మానుకుంటావా? ఇవి ఏవి చేయటానికి మానుకోవటానికి వీల్లేదు, ఇవన్నీ చేస్తూ ఉండాల్సిందే. అందుకనే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా మానవుడు ఉండటానికి వీల్లేదు అని. కాబట్టి కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఒకవేళ నేను ఏ కర్మ చేయకుండా ఇలాంటి తినేవి ఎట్టటి చేస్తానండి, ఇక నేను చేయను, నేను సోమరిగా ఉంటాను అన్నారనుకోండి, మరి సోమరితనంతో బాధ్యతల నుంచి కనుక తప్పించుకున్నట్లయితే ఏం జరుగుతుంది? లోపల ప్రేరణలు ఉన్నాయి కదా, వాసనలు ఉన్నాయి కదా, ఆ వాసనలు ప్రేరణిస్తున్నాయి కదా, ఆ ప్రేరణ ఇస్తా ఉంటే మనం ఇక్కడ కర్మ చేయాలి కదా, కానీ కర్మ చేయకుండా బలవంతంగా అణిచిపెట్టాం. లోపల నుంచి ప్రేరణ వస్తున్నా మనం మాత్రం కర్మ చేయకుండా అణిచిపెట్టాం, అప్పుడేమవుతుంది, లోపల ఆ వాసనలు బరువెక్కుతాయి. అవి కనుక మనం ఖర్చు పెట్టేస్తే తేలికైపోతాం. ఆ ఖర్చు పెట్టకుండా కనుక అలాగనే ఉంచితే ఆ వాసనల బరువు, ఆ పేరుకున్నటువంటి వాసన, లోపల పేరుకున్నటువంటి వాసనలు అలాగే ఉండి ఈ వాసనల భారంతో జీవితం అంతా కూడా నరకప్రాయంగా ఉంటుంది. జీవితం నరకప్రాయం, లోపల నుంచి ఏదైతే బయటికి పోవాలో అవి పోతుండాల. కర్మఫలాలు కానీ వాసనలు కానీ అవి పోతూ ఉంటేనే మనం తేలిక పడతా ఉంటాం. ఒక్కరోజు కనుక మనం హాయిగా సుష్టిగా భోజనం చేసి రోజంతా మరుసటి రోజు కనుక పొద్దున్నే మనం కనుక దాన్ని బయటికి పంపించడానికి కనుక వెళ్ళమనుకోండి, వెళ్ళటానికి వీలు లేదనుకోండి, ఏమవుద్ది? లోపల భారం పెరుగుతుంది. అదే ప్రకారంగా ఈ వాసనల భారంతో జీవితం అంతా కూడా నరకప్రాయం అవుతుంది. ఏమిటయ్యా నరకప్రాయం అంటే తిరిగి తిరిగి నీచ జన్మలు రావడానికి కారణమవుతుంది. అంటే నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తాల్సినటువంటి పని వస్తుందన్నమాట. అందువల్ల కర్మలు చేసినా బంధమే, చెయ్యకపోయినా కూడా బంధమే. చూడండి, పాములు బట్టి ఆడిస్తారు కొంతమంది. పూర్వకాలంలో అలా పాముల్ని బట్టకొచ్చి బుట్టలో ఆ పాముల్ని ఆడిస్తూ ఉంటారు. అలా ఆడిస్తూ ఆడిస్తూ ఉంటే ఆ చుట్టూ జనం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఆట అయిపోయిన తర్వాత ఏదో అప్పుడు కాళ్ళు అర్ధనాలు ఉండేవి, ఏదో ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు, కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. ఈ పాములు బట్టి ఆడించేటువంటి వాళ్ళు నిజంగా పాములు పట్టుకొని ఆమెనే తీసుకొచ్చి కనుక ఆడించారంటే ఆ పాములు కాటేస్తే అవి విషం, దాంతో వీడి ప్రాణం పోద్ది. సరేనండి నేను ఆడించను, ఎందుకంటే నా ప్రాణం పోద్ది కాబట్టి నేను వాటిని ఆడించను అని మెల్లకుండా కూర్చున్నాడు అనుకోండి, మరి కుటుంబ పోషణ ఎట్లా జరుగుద్ది? జరగదు. అంటే ఇప్పుడు వాడికి ఒక చిక్కు ఏందనంటే ఆడిస్తేనేమో ప్రాణం పోద్ది, ఆడించకపోతేనేమో కుటుంబం జరగదు. మరి ఎట్లా వాడి సమస్య తీరేది? వాడి సమస్య ఎలా తీరుద్దనంటే ఆ పావులుకున్నటువంటి కోరలు పీకేసి ఆడిస్తే ఇప్పుడు ఆ కోరల్లో విషం ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు వాటికి విషం, ఆ కోరలు తీసేస్తే విషం ఉండదు. అందుకని అవి ఎన్నిసార్లు కాటేసినా ఇక వాడికి ఏం ప్రమాదం ఉండదు. కాబట్టి హాయిగా ఆడించుకుంటాడు, సరే వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకుంటాడు. అంటే ఇంతకుముందు ఏమిటంటే ఆ పావులకి కోరలు కనుక ఉన్నట్లయితే, ఆ కోరల్లో విషం కనుక ఉన్నట్లయితే ఆడించడానికి వీలు లేదు, కుటుంబ పోషణ జరగదు. మరి ఇప్పుడు ఆడించుకోవచ్చు, కుటుంబ పోషణ కూడా జరిగిపోతుంది. అదేవిధంగా మనకు కూడా ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కర్మలు చేస్తేనేమో బంధం, సరే మానుకుందాం, ఆ మానుకోవడానికి వీలు లేదు. చేస్తేనేమో బంధం, మానుకోవడానికేమో వీలు లేదు. మరి ఏం చేయాలండి ఈ చిక్కు సమస్యని ఎట్లా మనం? అదిగో ఆ పాములు పట్టేవాడు ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. ఏం చేయాలంటే వాడేం చేశాడంటే ఆ పాముల యొక్క కోరలు పీకేసి ఆడించుకున్నాడు. మనం ఏం చేస్తామంటే కోరికలు అనేటువంటి కోరల్ని పీకేసి మనం కనుక కర్మలు చేసినట్లయితే అవి బంధం కాకుండా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక కర్మ కనుక చేసేటప్పుడు ఈ కర్మ వల్ల నాకు ఈ ప్రయోజనం కలగాలి, నాకు ఈ లాభం కలగాలి, దీనివల్ల నేను ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక లేకుండా నిర్లిప్తంగా నా విద్యుక్త ధర్మం అనేటువంటి భావనతో, లేదా భగవంతుడు ఇదిగో నా చేత ఇది చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో అలా గనక కర్మలు చేసినట్లయితే అప్పుడు ఆ కర్మలు నీకు బంధం కాకుండా ఉంటాయి. ఇందాకనే చెప్తున్నాం కర్మలు ఎట్లా బంధం అవుతున్నాయి అని అంటే మనం కర్మలు చేస్తే కర్మఫలం వస్తుంది, కర్మఫలం కనుక వస్తేనేమో అనుభవించాలా, అనుభవిస్తేనేమో వాసనలు, వాసనలేమో మళ్ళీ జన్మలకు దారితీస్తాయి, జన్మలేమో మళ్ళీ కర్మలకు దారితీస్తాయి. ఇలా మనం ఒక చక్రంలో ఇరుక్కుపోతా ఉన్నాం, గిరగిరగిరగిర తిరిగేటువంటి చక్రంలో ఇరుక్కుపోతా ఉన్నాం. అందువల్ల ఇప్పుడు మనకి ఆ కర్మఫలం రాకుండా ఉండాలంటే ఆ కర్మఫలాన్ని నువ్వు కోరకుండా ఉంటే సరిపోద్ది, ఆ కోరిక అనేటువంటిది లేకుండా ఉంటే సరిపోద్ది. కాబట్టి ఆ కర్మల యొక్క ఫలితాన్ని కోరకుండా కర్మలు చేసేటువంటి విధానాన్నే కర్మయోగము అన్నారు, నిష్కామ కర్మయోగము అని కూడా అన్నారు. ఇది కర్మయోగం అంటే కర్మ వేరు, కర్మయోగం వేరు. కర్మ అంటే పనిచేయటం, కర్మయోగం అంటే అది పనిచేయటమే. కానీ రెండింటికి తేడా ఏమిటండి? కర్మ అంటేనేమో కోరికతో పనిచేయటం, కర్మయోగం అంటేనేమో కోరికని వదిలిపెట్టి పనిచేయటం, ఫలాసక్తి విడిచిపెట్టి పనిచేయటం. కనుక కర్మ వేరు, కర్మయోగం వేరు. కర్మలేమో కర్మఫలాన్ని ఇచ్చి మనకి బంధాన్ని కలిగిస్తాయి, కర్మయోగమేమో ఆ కర్మఫలం ఏమీ లేకుండా మనకి చిత్తశుద్ధిని కలిగించి మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి మనం కర్మ చేయకూడదు, కర్మయోగాన్ని ఆచరించాలి. అంటే చేసేటువంటి కర్మని, ఎలాగూ చేసేటువంటి కర్మని ఆ కోరిక లేకుండా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ చేస్తూ ఉండాలి. అప్పుడే మానవుడు ఉద్ధరించబడతాడు. అతను ఈ లోకంలో ఎందుకు జన్మించాడో, ఏ సాధించాలి అని తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నాడో అదిగో దాన్ని నెరవేర్చుకోవటం జరుగుతుంది. భగవద్గీత సకామ కర్మల్ని అంటే కోరికతో చేసేటువంటి కర్మల్ని ఎంతగా నిరసించిందో, నిష్కామ కర్మల్ని అంతగా ప్రోత్సహించింది. కోరికతో చేసేటువంటి కర్మల్ని కానీ, అసలు కర్మలు చేయకుండా ఉండే సోమరితనాన్ని కానీ, రెండింటిని కూడా నిరసించింది. కాబట్టే కర్మయోగాన్ని ముందుకు తీసుకొచ్చింది, ఈ నిష్కామ కర్మయోగాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ నిష్కామ కర్మయోగ రహస్యం భగవద్గీతలో లాగా ఇంత స్పష్టంగా ఇంత సులభంగా ఇక ఏ ఇతర గ్రంథంలోనూ చెప్పబడలేదు. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారమే కదా, కానీ ఏ ఉపనిషత్తులో కూడా ఈ కర్మయోగాన్ని భగవద్గీతలో చెప్పినంత స్పష్టంగా బాగా హృదయానికి హత్తుకునేటట్టుగా ఆ ఉపనిషత్తుల్లో చెప్పల, వేదాల్లో చెప్పల, ఇతరమైనటువంటి శాస్త్రాల్లో చెప్పల. కానీ ఆ వేదాల యొక్క సారము, ఆ ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతలో మాత్రం బాగా రూఢిగా గట్టిగా, ఎంత గట్టిగా అంటే అసలు భగవద్గీత అంతా కూడా కర్మయోగ శాస్త్రమేనండి అనే అంతగా చెప్పటం జరిగింది. ఎందుకని దీన్ని కూడా మనం ఆలోచించాలి, ఎందుకు ఇలా చెప్పటం జరిగింది. ఎవరు చెప్పింది భగవద్గీతలో? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎప్పటివాడు? ద్వాపరయుగం చివరివాడు, కలియుగం ఇంకా ప్రారంభం కాకుండా ఉన్న ముందువాడు. ఎందుకని అప్పుడు ఇలా చెప్పాడు? మరి ఆ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నట్టుగానే చెప్పొచ్చు కదా, ఇక్కడ కూడా కర్మయోగాన్ని ఏదో ఊరికి అంటి ముట్టనట్టుగా చెప్పొచ్చు కదా. మరి ఇక్కడ ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పింది, హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పింది, సమస్తమైనటువంటి మానవుల యొక్క కళ్యాణం, సమస్త మానవుల యొక్క శ్రేయస్సు కూడా ఇందులోనే ఉన్నది అనే అంత గట్టిగా ఈ కర్మయోగాన్ని ఎందుకు చెప్పారు అని అంటే, కలియుగంలో పుట్టబోయేటువంటి మానవులంతా కూడా అల్పాయుష్కులు అల్పజ్ఞానులు గనక, ఈ అల్పాయుష్కులు అల్పజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానాన్ని అందుకోవాలంటే బుద్ధేమో సూక్ష్మంగా ఉండాలా, బుద్ధి కనుక సూక్ష్మంగా ఉండాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలా, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం లేకుండా ఉండాలా. కానీ కలియుగ మానవులకి ప్రాపంచిక వ్యామోహాలు బాగా ఉంటాయి, అందువల్ల మనస్సు ఏమో అలజడితో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉండదు, కనుక బుద్ధి సూక్ష్మంగా ఉండదు. బుద్ధి సూక్ష్మంగా లేకపోతే జ్ఞానాన్ని అందుకోలేరు, జ్ఞానాన్ని అందుకోలేకపోతే మోక్ష సాధనకి మార్గం లేదు, మోక్ష సాధన చేయకపోతే మోక్షప్రాప్తి లేదు, మోక్షప్రాప్తి కనుక లేకపోతే జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు అనేటువంటి ఆలోచనతో భగవానుడు ఈ కలియుగ మానవులందరూ కూడా తరించటానికి వీలుగా, ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి వీలుగా, ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి వీలుగా, ఆ బుద్ధిని సూక్ష్మం చేయటానికి వీలుగా, మనస్సుని ప్రశాంతం చేయటానికి వీలుగా చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా ఫలాసక్తి లేకుండా ఇలా నిష్కామంగా చెయ్యండి అని మనకి గట్టిగా చెప్పటం కోసమే ప్రత్యేకంగా మూడు అధ్యాయాలు, ఈ 3, 4, 5 కర్మయోగము, జ్ఞానయోగము, కర్మసన్యాస యోగము అనేటువంటి మూడు యోగాలు కూడా పూర్తిగా ఈ నిష్కామ కర్మల గురించి చెప్పి, మళ్ళీ మిగిలినటువంటి అధ్యాయాల్లో కూడా అక్కడక్కడ మళ్ళీ మర్చిపోతారేమోనని అక్కడక్కడ గుర్తు చేయటం కూడా జరిగింది. అందువల్ల భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో కూడా అక్కడక్కడ ఈ నిష్కామ కర్మయోగాన్ని, దీని యొక్క ప్రాశస్త్యాన్ని, దీని యొక్క అవసరాన్ని చక్కగా వివరించడం జరిగింది. విశ్వమత గ్రంథాల్లో, విశ్వమత గ్రంథాలంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నింటిలో కర్మయోగాన్ని, ఈ నిష్కామ కర్మయోగాన్ని ఇలా సామాన్యమైనటువంటి మానవుడి దగ్గరికి తీసుకొచ్చినటువంటి గ్రంథం ఈ విశ్వంలో కేవలం భగవద్గీత ఒక్కటే అని సగర్వంగా చాటించవచ్చు. మరి ఏ గ్రంథము కూడా లేదు. మనం నిత్యము చేసేటువంటి కర్మల్ని ఎలా చేయాలో, ఏ భావనతో చేయాలో, ఎలా చేస్తే మన యొక్క ఉన్నతికి ఆ కర్మలు దారితీస్తాయో, ఎలా చేస్తే మనం అధోగతికి పోతామో అనేటువంటి విషయాల్ని చక్కగా తెలియజేసినటువంటి అధ్యాయం ఈ 3వ అధ్యాయం. కాబట్టి 3వ అధ్యాయం మనం ఎందుకండి బాగా తెలుసుకోవాలి అని అంటే, మనం నిత్యము చేసేటువంటి నిత్య కర్మల్ని కానివ్వండి, అప్పుడప్పుడు చేసేటువంటి నైమిత్తిక కర్మల్ని కానివ్వండి, లేదా శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మల్ని కానివ్వండి, దైవ కార్యాలకు సంబంధించినటువంటివి కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి కర్మలైనా సరే మనం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే మనం ఉన్నతికి వెళ్తాం, ఎలా చేస్తే అధోగతికి పోతాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయటం కోసం ఈ 3వ అధ్యాయం ఉంది. ఇది కర్మయోగం యొక్క అవసరం. మనకేమిటి అవసరం అని అంటే అది మన అవసరం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా 4 భాగాలుగా 4 రకాలైనటువంటి మానవులుగా మనం విభాగించవచ్చు. వీళ్ళల్లో ఎవరి కోసం చెప్పబడ్డది ఈ కర్మయోగం అనేది మనం చూసుకోవాలి. అయితే ముందుగా ఈ 4 రకాలైనటువంటి మానవులు ఎవరు? మొదటి రకమైనటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే, బద్ధకంతో, సోమర్తనంతో, ప్రాలుమాలి, ఇతరుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతికేటువంటి పారసైట్స్, అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారు. పొద్దున్నే నిద్ర లేవటంతో మొహం కడుక్కొని బజారుకు వచ్చి ఎవడు కాఫీ ఇప్పిస్తాడా, ఎవడు టీ ఇప్పిస్తాడా, ఎవడు టిఫిన్ పెట్టిస్తాడా, మనకి భోజనం ఎవడి వల్ల మనకేమైనా అందుద్దా అని ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సామాన్యంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారంటే, పేకాట ఆడుకునేటువంటి వాళ్ళు కనుక, క్లబ్బుల్లో పేకాట ఆడేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళ పక్కన కూర్చుంటారు. వాళ్ళ పక్కన కూర్చొని సరదాగా చూస్తూ ఉంటారు, ఆహాహా ఓహో అని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. అయితే వీళ్ళు చేసే పని ఏమిటంటే, వాళ్ళు ఆడుతూ ఆడుతూ మధ్యలో ఏ పురుగులో బజ్జీలో గారిలో తెప్పిస్తారు. తెప్పిస్తే వాళ్ళేమో ఆటరందిలో పడి అప్పుడొకటి రొట్టెలు పెట్టుకుంటారు. వీళ్ళు అదే పని మీద ఉంటారు. ఇలా కొన్ని రకాలైనటువంటి మానవులు ఉన్నారు. కొన్ని పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఇతరుల మీద ఆధారపడి బ్రతికేటువంటి పారసైట్స్ అంటారు. మనకి జువాలజీలో కొన్ని రకాలైనటువంటి కీటకాలు, కొన్ని రకాలైనటువంటి పురుగులు ఉంటాయి. అవి ఏంటంటే, ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతాయి, స్వశక్తితోటి బ్రతుకు, అవి ఏ పని చేయవు, ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతాయి. అదిగో ఆ ప్రకారంగా నిరంతరము కూడా ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతూ సోమర్తనంతో ఉంటూ ఏ పని చేయకుండా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు మొదటి రకమైనటువంటి వాళ్ళు. మొదటి రకం అని అంటే చాలా గొప్ప రకం అనుకోబాకండి, అంటే తీసిపారేసినటువంటి వాడు, హీనాతిహీనమైనటువంటి వాడు. వీళ్ళందరూ కూడా భగవంతుడి దృష్టిలో దొంగలు, మిథ్యాచారులు. మిథ్యాచారులు అంటే కపటాచారులు, పాపులు, నిరర్ధక జీవులు. అంటే ఎందుకు పుట్టారయ్యారంటే, అనవసరం వేస్ట్, జనాభా లెక్కల కోసం పుట్టారండి అని అంటారే, అదిగో అట్లా నిరర్ధక జీవులైనటువంటి వాడు. వీళ్ళ కోసం కాదు భగవద్గీత. ఇక 2వ రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో సోమర్తనం ఏముండదు, వీళ్ళలో బాగా రజోగుణం ఉంటుంది. అందుకని తనని తన కుటుంబాన్ని పోషించుకోవాలని, సుఖంగా జీవించాలని, వీలైతే మంచి భోగాలు బాగా అనుభవించాలని, ఏదో సాధించాలని, ఏవో ఆశలతో, ఆశయాలతో, కోరికలతో, స్వలాభాపేక్షతో అనేక రకాలైనటువంటి కర్మల్ని చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇదిగో ఈ రెండవ రకం వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఊరికినే ఉండరు, ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళు సోమరిపోతులు కాదు, చక్కగా వడ్డించి పనిచేసేటువంటి వాళ్ళు. కాకపోతే ఏమిటనంటే ఆ పని వల్ల వాళ్ళకి ఏదో ఫలితం రావాలా, ఆ ఫలితం వల్ల వాళ్ళకి సుఖం కలగాల, భోగాలు అనుభవించాలా, తాను తన కుటుంబం పోషించబడాలా, ఇంకా ఇంకా కొంత దాచిపెట్టుకోవాలా, ఇలా రకరకాలైనటువంటి భావాలతో ఉండేటువంటి వాళ్ళు ఇదిగో ఈ రెండవ రకంలో ఉన్నటువంటి వాళ్ళు. లోకంలో 199 మంది వీళ్ళే. నిజంగా చెప్పాలంటే 199 మంది వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తమ యొక్క కర్మల కారణంగా, తాము చేసినటువంటి పనుల వల్ల తిరిగి తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోతుంటారు. వీళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు. అయితే వీళ్ళకి రెండో విషయం పట్టదు. వీళ్ళకి ఎవరన్నా ఏమన్నా చెబితే వినరు, ఇంకో మార్గం ఏమైనా చెబితే వాళ్ళు దాని గురించి ఆలోచించరు. సంపాదించే మార్గం చెబితే వింటారు, కానీ మరొక రకమైనటువంటిది వీళ్ళు వినరు. అందుకని వీళ్ళకి కూడా అక్కర్లేదు భగవద్గీత. ఇక మూడో రకం, కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఈ వచ్చినటువంటి జన్మని ఏ విధంగా నేను వినియోగం చేసుకోవాలను, ఉపయోగించుకోవాలను, దీనికోసం నేను ఏం చేయాలను, ఈ జన్మను సార్థకం చేయడానికి నేను చేయవలసింది ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలని తపనబడి శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా తెలుసుకుంటూ తాను నిర్వర్తించాల్సినటువంటి విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తూ, అంటే తాము చేయవలసినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వృత్తులు కానీ, వ్యవసాయం కానీ, ఇంకా ఏదైనా సరే ఆ చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూనే, వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించుకుంటూనే, ఇతరులకు ఏదన్నా కూడా సాయం చేయగలుగుతామా అని కూడా ఆలోచిస్తూ, చేయగలిగినంత పరోపకారం కూడా చేస్తూ, అలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అనుకునేటువంటి వాళ్ళు, అలాగే దైవ కార్యాలని, సత్కార్యాలని, వీటన్నింటిని కూడా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, పెద్దల్ని గౌరవించేటువంటి వాళ్ళు, మహాత్ముల్ని పూజించేటువంటి వాళ్ళు, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సాధకులు అంటారు. ఇంతకుముందు వాళ్ళు సామాన్యులైతే వీళ్ళు సాధకులైనటువంటి వాళ్ళు. వీళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఇప్పుడు మనం చెప్పినటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా వీళ్ళ మీద ప్రసరిస్తూ ఉంటుంది. మనకి వర్షం పడతా ఉంటే మనం కనుక అట్లా రోడ్డు మీద కనుక నిలిస్తే ఎట్లయితే మనం ఆ వర్షంలో తడుస్తామో, భగవంతుడి యొక్క అనుగ్రహ వర్షంలో ఎల్లప్పుడూ తడిచేటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. వీళ్ళని ఉత్తములు అని అంటారు. అదిగో వీళ్ళ కోసం ఈ భగవద్గీత, వీళ్ళ కోసమే శాస్త్రాలు, వీళ్ళ కోసమే ఈ మోక్షాన్ని అందుకునేటువంటి ఉపాయాలు, మార్గాలు చెప్పటం. ఇక నాలుగో రకం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా అరుదు. 1,000 కుక్కళ్ళు కూడా ఉండరు. 100,000 కుక్కళ్ళు ఉంటారో, లేకపోతే 10,00,000 కుక్కళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎవరంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు. మహాత్ములు అంటే మళ్ళీ మామూలు మహాత్ములు కాదు, నిజమైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు, సిద్ధి పొందినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏ కోరికలు ఉండవు, వీళ్ళకి ఏమి సాధించాల్సినటువంటి అవసరాలు లేవు. వీళ్ళు ఎప్పుడు కూడా ఆనందంలో ఉంటారు, అందువల్ల ఏ కొరతలు లేవు. కనుక వీళ్ళు ఏ కర్మలు చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా తమ యొక్క స్థితిలో ఉంటారు, అంటే ఆత్మస్థితిలో, తమ స్వస్థితిలో అలా ఆనందంగా ఉంటారు. అలా ఉండి శరీరం ద్వారా జరిగేటువంటి కర్మలున్నే నేను చేస్తున్నానని కాకుండా, ఆ శరీరం ద్వారా జరిగేటువంటి కర్మల్ని సాక్షిగా, కేవల సాక్షిగా చూస్తూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు సాక్షాత్తు భగవంతుడి యొక్క స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే భగవానుడు ఏం చెప్తాడంటే, జ్ఞానికి నాకు తేడా లేదు అని అంటాడు. అంటే జ్ఞానే నేను, నేనే జ్ఞానిని, మా ఇద్దరి మధ్య ఏం తేడాలు లేవు అని అంటాడు. అదిగో అటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం కూడా కాదు ఈ శాస్త్రం. ఎందుకని, వాళ్ళకి శాస్త్రాలతో పనిలేదు. ఒకప్పుడు ఎప్పుడో అవసరమైంది, ఆ శాస్త్రాలు తెలుసుకున్నారు, ఆ సాధనలు చేశారు, తెలుసుకోవాల్సినటువంటి మార్గాలు ఉపాయాలు తెలుసుకున్నారు, ఆ మార్గాల్లో ముందుకు ప్రయాణం చేశారు, సాధనలు చేశారు, సిద్ధిని పొందారు. కానీ ఇంకా మళ్ళీ ఎందుకు మనకి వాళ్ళకి? కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. నిచ్చెన ఎవరికి అవసరం అంటే, కింద నుంచి పైకి ఎక్కాలనుకున్నటువంటి వారికి అవసరం. పైకెక్కి కూర్చున్నటువంటి వాడికి మళ్ళీ దానికి ఇంకా అక్కర్లా, ఇంకా పైన ఇంకొక అంతస్తు లేదు. కాబట్టి కింద నుంచి పైకి ఎక్కడానికే నిచ్చెన. అలాగనే ఇవి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఆ స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చేశారు. కనుక ఇక వాళ్ళకి ఈ భగవద్గీతతో కానీ ఈ ఆత్మజ్ఞానంతో కానీ పని లేదు. ఈ ప్రకారంగా నాలుగు రకాలైనటువంటి మానవులు ఈ లోకంలో ఉంటే, ఈ నాలుగు రకాల్లో కూడా మూడవ రకం వాళ్ళైనటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో, ఉత్తములు ఎవరైతే ఉన్నారో, అదిగో వాళ్ళ కోసమని ఈ భగవద్గీత, ఈ కర్మయోగం చెప్పబడింది. భగవద్గీతలో చెప్పినటువంటి కర్మయోగం, ఈ నిష్కామ కర్మయోగం, కర్మలు బంధం కాకుండా చేసేటువంటి ఉపాయం ఎలా చెయ్యాలో అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అంటే కోరిక లేకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా అలా కర్మలు చేయటమే ఈ నిష్కామ కర్మయోగం అని వాళ్ళకి చెప్పటం జరిగింది. వాళ్ళకి చెప్పటం కోసమే ఇది అందించారు. కాండత్రయాత్మకం వేదం అన్నారు. వేదం కాండత్రయాత్మకం. వేదం అని అంటే వేదాలు నాలుగు కదండి అని అంటారు. అవును, నాలుగే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని. అసలు నిజంగా ఈ వేదాలన్నీ కూడా ద్వాపరయుగం ప్రారంభంలో కలిసే ఉన్నాయి, త్రేతాయుగంలో కలిసే ఉన్నాయి, సత్యయుగంలో కలిసే ఉన్నాయి. కానీ ద్వాపరయుగంలో వ్యాసుడు జన్మించిన తర్వాత ఈ వేదాలన్నీ కూడా, వేద మంత్రాలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా ఒక్కటిగా పడి ఉండేటప్పటికీ వీటిని సామాన్యమైనటువంటి మానవుడు చదవటం, అర్థం చేసుకోవటం సాధ్యం కాదని, అందుకని ఆ వేదాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాటిని విభాగం చేశాడు. ఆ విభాగం చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ, అందుకని ఆ వేదాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాటిని విభాగం చేశాడు. ఆ విభాగం చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని నాలుగు వేదాలుగా విభాగించాడు. అయితే ప్రతి వేదము కూడా కాండత్రయాత్మకం. మూడు కాండలు ఉన్నాయి దాంట్లో: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే కర్మలు చేయటం, ఉపాసనాకాండ అంటే భగవంతుని గురించినటువంటి ఉపాసన, ప్రార్థన, జపం, ధ్యానం చేయటం. జ్ఞానకాండ అంటే అయ్యా నువ్వు పరమాత్మవే, నువ్వు పరమాత్మను గురించి చేసేదే, నువ్వే పరమాత్మవి, ఈ దేహం నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ బుద్ధి నువ్వు కాదు, అసలు నువ్వే పరమాత్మ, ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి దేహం తాత్కాలికంగా నువ్వు తగిలించుకున్నాను అనుకుంటున్నావు, నిజంగా తగిలించుకోలా, ఊరికినట్ల భ్రమ, ఇదో స్వప్నం లాంటిది అని చెప్పేటువంటిది జ్ఞానయోగం, జ్ఞానకాండ. అయితే ఈ మొట్టమొదటి చెప్పినటువంటి కర్మకాండ చాలా విపులంగా వేదాల్లో చెప్పబడింది. అయితే ఇందాకనే చెప్పుకున్నాం, ఎంత విపులంగా చెప్పినా నిష్కామ కర్మయోగాన్ని మాత్రం అంత విపులంగా చెప్పాల. కర్మలు చేయటాన్ని చెప్పారు. ఏం కర్మలు చేయాలంటే మంచి మంచి కర్మలు చేయాలని చెప్పారు. శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేయకూడదు. ఇదిగో ఫలానా ఫలానా కర్మలు మీరు చేస్తే మీరు అన్యాయంగా పాపాలు మూటగట్టుకుంటారు, కష్టాలు పొందుతారు, నీచ జన్మలు వస్తాయి, కనుక ఇదిగో మంచి కర్మలు చేయాలా, పుణ్యకర్మలు చేయాలా, సత్కర్మలు చేయాలా, పూజా పురస్కారాలు చేయాలా, యజ్ఞయాగాదులు చేయాలా అని చేయవలసినటువంటివి ఏమిటో చక్కగా చెప్పింది ఈ కర్మకాండ, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ. అందులో ప్రధానంగా యజ్ఞయాగాదుల్ని ఆచరించటం. అయితే వేద కాలంలో ఈ యజ్ఞయాగాదుల్ని ఆచరించడం అనేటువంటిది వాళ్ళకి తేలిక. ఎందుకయ్యారంటే వాళ్ళకి జీవితావసరాలు తక్కువ, మళ్ళాగా లేదు, వాళ్ళకి జీవితావసరాలు తక్కువ, అందువల్ల వాళ్ళ కోరికలు కూడా చాలా పరిమితంగా ఉండేవి. కాబట్టి కోరికలు పరిమితంగా ఉన్నాయి కనుక దీర్ఘకాలం వాళ్ళు జీవించేవాళ్ళు కనుక చాలా కాలం యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ మనస్సును శుద్ధం చేసుకునేవాళ్ళు. యజ్ఞం వల్ల ఏమవుతారంటే మనశ్శుద్ధి జరుగుతుంది. యజ్ఞం అనేటువంటిది అందుకు తపస్సు, దానము, యజ్ఞం ఈ మూడు తప్పక చేయవలసిందే అని భగవద్గీతలో అనేక సార్లు చెప్పారు. కాబట్టి యజ్ఞం వల్ల ఏమవుతారంటే మనశ్శుద్ధి జరుగుతుంది. ఆ మనశ్శుద్ధి జరగటానికి ఆ పూర్వకాలపు వాళ్ళు అంటే వేదకాలంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు జీవించే వాళ్ళు, వాళ్ళ ఆయుష్ అంతా. అందువల్ల చాలా కాలం ఈ యజ్ఞయాగాదులు ఆచరించేవాళ్ళు, ఆచరించి మనస్సును శుద్ధం చేసుకునేవాళ్ళు. కానీ ఈ కాలం వచ్చినప్పటికల్లా, అంటే ఈ కలియుగం వచ్చినప్పటికల్లా ఏమైందనంటే మానవుడి యొక్క ఆయు ప్రమాణం తగ్గుతూ 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 ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా 200 సంవత్సరాలు అయితే, కలియుగం వచ్చినప్పటికల్లా 100 సంవత్సరాలు అయింది. కానీ ఆ 100 వాడు బ్రతుకుతామన్న గ్యారంటీ ఉందా? ఆహా, ఎవడెప్పుడు పోతాడో, టప్ గాలి పడక మాదిరి తెలియదు. అందువల్ల ఎంతకాలం ఉంటామో తెలియనటువంటి ఈ జీవితంలో దీర్ఘకాలం యజ్ఞయాగాదులు చేయాలంటే కుదురుద్దా? కుదరదు. పైగా యజ్ఞాలు కనుక చెయ్యాలనంటే ఖర్చు ఎక్కువ, శ్రమ ఎక్కువ. ఒక యజ్ఞం కనుక చక్కగా చెయ్యాలి అనంటే కొన్ని రోజుల పాటు, ఓ 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల పాటు దానికోసం శ్రమ చేయాలి. అంటే కాలం, శ్రమ, ఖర్చు ఇవన్నీ ఉన్నాయి. ఇవంతే కాక ఆయుష్కాలం తక్కువ కాబట్టి 15 రోజులకి యజ్ఞం చేద్దామని మనం పెట్టుకుంటే 15 రోజుల తర్వాత మనం ఉంటాం ఉండవుతుంది. కాబట్టి ఇదొక ఇబ్బంది. అందువల్ల ఈ కాలంలో యజ్ఞాలు చేయటం అనేటువంటిది చాలా కష్టం కనుక, సామాన్య మానవులైనటువంటి వాళ్ళకి ఆచరణ సాధ్యం కాదు కనుక, మానవులందరికీ ఆచరణ సాధ్యమయ్యేటువంటి యజ్ఞాన్ని గురించి ఈ కర్మయోగ చెప్పటం జరిగింది. ప్రత్యేకంగా నువ్వు చేసేటువంటి పన్నే యజ్ఞంగా చేయి. నువ్వు యజ్ఞం అంటూ ఏదేదో ప్రయత్నం చేసి ఎన్ని రోజులు కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి నువ్వేం చేయొద్దు. నీవు నిత్యము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి కర్మలైనా సరే, అది నువ్వు వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, లేకపోతే ఇంటి పని చేసుకో, వంట పని చేసుకో, అంట్లు తోముకో, ఏవైనా చేసుకో, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ప్రతి పనిని కూడా పవిత్రమైనటువంటి భావనతో, ప్రేమార్ద్రమైనటువంటి హృదయంతో, ఆత్మార్పణ బుద్ధితో, లోక కళ్యాణ కాంక్షతో, పరమాత్మ యొక్క స్మరణతో ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వైనా చేసినట్లయితే, వీటిలో ఏది నువ్వు దృష్టిలో పెట్టుకున్నా సరే అలాగనే చేసినట్లయితే అది గొప్ప యజ్ఞమవుతుంది. సరే ఏమండి, నేనేం పనులు చేయనండి, వంట చేస్తుంటాను ఇంట్లో, ఏదో భర్తకి పిల్లలకి తినాలి కాబట్టి, నేను కూడా తినాలి కాబట్టి అన్నారు అనుకోండి, నీ వంట కూడా యజ్ఞంగా చేసుకోవచ్చు. ఎలా చేస్తామండి? అదిగో భగవత్స్వరూపుడైనటువంటి భర్తకి బిడ్డలకి పెట్టడం కోసం అని చెప్పి నేను ఈ వంట చేస్తున్నా అని ఒక పవిత్రమైనటువంటి భావనతో, ఆ వంట చేసిన సేపు కూడా భగవంతుడి యొక్క స్మరణతో చేసామనుకోండి, అది యజ్ఞం అయిపోయింది. వ్యాపారం చేస్తున్నావు అనుకోండి, నీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమరు, కస్టమర్ కాదు, నిన్ను కష్టపెట్టడానికి వచ్చినవాడు కాదు, అతడు భగవత్స్వరూపుడు అని ఒకసారి భావన చేసామనుకో, రైట్, ఇంకా వాడిని మోసం చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. నువ్వు పద్ధతి ప్రకారం చేస్తావు. అతన్ని పరమాత్మగా నువ్వు భావించినప్పుడు అతనితో మాట్లాడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి నీ దగ్గరికి, ఎందుకంటే నువ్వు ఇంత గౌరవిస్తున్నావు అంటే, మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాడు. సరే ఓ డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ని భగవత్స్వరూపంగా చూశాడు అనుకోండి, అనవసరమైనటువంటి ఆపరేషన్లు ఉండవు. ప్రతిదానికి ఆపరేషన్ చేయాలంట పాపం ఆయన, అప్పుడు మామూలుగానే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా నీకు ప్రయోజనమే, అలాగే ఆయనకి కూడా మంచి పేరే వస్తుంది. ఇట్లా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక పవిత్రమైనటువంటి భావనతో చేయాలి, భగవంతుని యొక్క స్మరణతో చేయాలి, ఆత్మార్పణ బుద్ధితో చేయాలి, ప్రేమతో చేయాలి. ఇలాగనే చేసినప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పని అది ఎలాంటిదైనా కానివ్వండి,
అది కాస్త యజ్ఞం అవుతుంది. ఇదే కర్మయోగం యొక్క సందేశం. ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి, యుద్ధరంగంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు యుద్ధరంగంలో కదా ఉంది, మనమైతే ఇక్కడ కూర్చున్నాం జీవన రంగంలో, వాళ్ళు మాత్రం యుద్ధరంగంలో, కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉన్నారు, అక్కడ జరుగుతుంది. మరి ఏం చేయాలి అర్జునుడు? ఇప్పుడు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం అతనికి స్వధర్మం కాబట్టి స్వధర్మమైనటువంటి యుద్ధం చేయాలి. అందువల్ల యుద్ధాన్ని యుద్ధంగా కాకుండా యజ్ఞంగా చేసేటువంటి ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు వ్యాపారాన్ని వ్యాపారం కాకుండా యజ్ఞంగా చేయమన్నాం. ఒక డాక్టరు వైద్యాన్ని వైద్యంగా కాకుండా యజ్ఞంగా చేయమన్నాం. ఒక గృహిణి వంట చేసినప్పుడు వంటని కూడా యజ్ఞంగా చేయమన్నాం. సరే ఇవన్నీ కాదండి తింటున్నానండి అని అంటే తినేటప్పుడు కూడా యజ్ఞంగా చేయి. ఎందుకని? ఇక్కడ కూడా ఉంది హోమగుండం ఉంది కదా, మనం నోరే హోమగుండం, లోపల ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని అదే ఆ హోమాగ్ని. మరి దాంట్లో వేయాలి కదా ఆహుతులు, నెయ్యి మనం వేస్తున్నాం, నెయ్యి పాలు పెరుగు అన్నం కూరలు రకరకాలైనటువంటి ఆహుతులు వేస్తున్నాం. వేస్తుంటే లోపల ఉన్నటువంటి వాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని నువ్వు వేసినటువంటి ముద్దలు పటపట పటపట లాక్కుంటున్నాడు లోపలికి. చూడండి ఇక్కడ యజ్ఞకొండం ఉంది, హోమాగ్ని ఉంది, మరి ఇగో ఈ చేతులు ఉన్నాయి కదా సృక్సువాలు. ఈ సృక్కుసువాలు అంటే గరిటలు మరి గిన్నెలు, అదిగో వాటితో అలా లోపలికి కనుక వేస్తే తీసుకుంటాడు. ప్రతిరోజు రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు యజ్ఞాలు చేస్తున్నాం. కాకపోతే మనం యజ్ఞం చేస్తున్నామనే భావన లేకుండా తింటున్నామనే భావన ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు ఏ యజ్ఞం చేత కాకపోయినా తింటం చేతం కదా మనకి, ఏమి చేత కానటువంటి వాడికి తింటం ఒక్కటి చేతం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పని చేస్తే అబ్బాయి అది నా వల్ల కాదండి అని అంట. అదిగోనా ఒకరు ఎక్కి ఆ ట్యూబ్లైట్ తీయవయ్యా నా వల్ల కాదండి అని. సరే ఆ కుర్చీ ఒకరు ఇక్కడ తీసుకురమ్మన్నాం అనుకోండి, అబ్బాయి నాకు నడువులు చెప్పండి అని. సరే కూర్చొని తినవయ్యా సరేనండి. అంటే తింటానికి మాత్రం మనకి ఏమి లేకుండదు, ఏ బాగా ఉండదు, ఇది మాత్రం బాగా చేతం. పైగా అది 3 సార్లు మినిమంగా ఉంటుంది, 4 సార్లు ఒక రకంగా ఉంటుంది, 5 సార్లు 6 సార్లు మనకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మధ్య పానీయం సమర్పయామని అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. ఇన్నిసార్లు వేస్తూ ఉంటే కానీ రోజుకి 1-2 సార్లు ఒక్కసారైనా యజ్ఞంగా భావించి తిను. తప్పేముంది దాంట్లో? నీకు కష్టమేముంది దాంట్లో? ఇదిగో నేను యజ్ఞం చేస్తున్నాను, లోపల ఉన్నటువంటి భగవంతుడికి అందిస్తున్నాను అనేటువంటి భావనతో అయ్యి అది యజ్ఞం అయిపోద్ది. ఇంకెంతకంటే గొప్ప యజ్ఞం ఏముంది? ఇంతకంటే తేలికైనటువంటి యజ్ఞం ఏముంది? కానీ ఏమైంది నీకు రూపాయి ఖర్చు ఉందా? అదిగో అన్నానికి కూరలకి ఖర్చు ఉంటే ఉంది, అది ఎట్టాకు తినేది. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త ఖర్చు ఏమి లేదు కదా, కాబట్టి హాయిగా ప్రతిరోజు కూడా రోజుకి 3-4 సార్లు యజ్ఞాలు చేయొచ్చు మనం. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ మొట్టమొదటి ముద్ద అట్లా కళ్ళకద్దుకొని తినే అలవాటు ఉంటుంది చాలామందికి. అలా తినబోయేటప్పుడు ఓహో ఇది హోమగుండంలో వేస్తున్నాం, ఇది యజ్ఞం, లోపల పరమాత్మ స్వీకరిస్తున్నాడు. మనం అక్కడేం చేస్తామంటే ఇంద్రాయ స్వాహ అంటాం, ఇక్కడ గుటకాయ స్వాహ అంటాం. ఈ గుటకాయ స్వాహాని అనండి, పరమాత్మాయ స్వాహ అనండి, దేవాయ స్వాహ అనండి, ఇంద్రాయ స్వాహ అనండి, మీ ఇష్టం వచ్చిన స్వాహ అనండి. కాబట్టి ఏ స్వాహ అన్నా సరే, అసలు అనకపోయినా సరే ఏం పర్వాలేదు, ఇదిగో ఈ యజ్ఞ భావన నీ మనస్సులో చేస్తే చాలు అది కాస్త యజ్ఞం అయిపోతుంది. ఇదే అర్జున వ్యాధికి శ్రీకృష్ణ చికిత్స. అర్జున వ్యాధికే కాదు మన వ్యాధికి కూడా శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి చికిత్స ఇదే. ఎంత తేలికైనటువంటి మార్గం, ఎంత తేలికగా యజ్ఞాన్ని చేయొచ్చు, ఎన్ని యజ్ఞాన్ని రోజుకి ఎన్ని యజ్ఞాన్ని చేయొచ్చు మనం. కాబట్టి ఇదిగో ఈ ప్రకారంగా మనం చెయ్యాలి అని చెప్పడానికే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడం కోసమే యుద్ధరంగానికి వచ్చాడు. అయితే భీష్మ ద్రోణాదులు చూచాడు, వాళ్ళని చూచేటప్పటికీ మమకారం, అయ్యో నా తాత నా గురువు, ఆయనకి నేనంటే ఎంత ప్రీతి, ఆయన కొడుకు కన్నా నన్నే బాగా ప్రేమగా చూసేవాడు, అందుకని అశ్వత్థామని కామపుత్రుడని అర్జునుడిని ప్రేమపుత్రుడని అనుకుండేవాళ్ళంట. కాబట్టి అలాంటి ద్రోణాచార్యుడు ఆయన చంపాలన్నా నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచి పెద్ద చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రకరకాలైనటువంటి విద్యలు నేర్పి అస్త్రాలు నేర్పి శస్త్రాలు నేర్పినటువంటి వాడు భీష్ముడు. అలాంటి మహానుభావుడి మీద నేను బాణం వేయాల్సింది అని వాళ్ళ మీద వేయాలి, నా వేళ్ళ మీద వేయాలని మమకారం అనేటువంటి జబ్బు పట్టుకొని విషాదం వచ్చేసింది. అందుకనే అర్జున విషాద యోగం అయింది ఆ మొట్టమొదటి అధ్యాయం. ఇలా విషాదంలో ఎప్పుడైతే అర్జునుడు మునిగాడో ఇక తన యొక్క బాధల్ని కష్టాలని ఏకరవ పెడత మొదలుపెట్టాడు. యుద్ధం చేస్తే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నాయో వాటిని ఏకరవ పెడుతూ ఉన్నాడు, పోసగుచ్చినట్టుగా శ్రీకృష్ణుడికి చెబుతూ ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం నోరు తెరవల, ఏమి మాట్లాడాల, అన్నీ చెబుతా ఉంటే వింటా ఉన్నాడు. వింటున్నాడో వింటలేదో కూడా తెలియదు పాపం అర్జునుడికి. ఒక్కోసారి అడిగోడ కాయస్తే ఇది కోపం వస్తూ ఉంది. అందుకని ఆయన అన్ని చెప్పుకొని అన్నాడు, ఊగొట్టల్లా, ఊగొట్టే వింటున్నట్టు ఆయన మేలకుండా ఊరుకున్నాడు. ఊరుకునేటప్పటికీ ఇలా చెప్పి 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 అన్నీ చెప్పి చిట్టు చివరికి ఇక లాభం లేదు, ఈయన అసలు ఏమి చెప్పినా వింటలేదని చెప్పి ఈ ధనుర్బాణాలు కాస్త అవతల పారేసి రథోపస్థుడై కూర్చున్నాడు. రథానికి వెనక పక్కన సేవకుడు కూర్చుంటాడు, ఈ ఆయుధాలు అందించేటువంటి వాడు, అది వాడి స్థానంలో కూర్చున్నాడు. అంటే నేను యుద్ధం చెయ్యను కాక చెయ్యను అని. ఎప్పుడైతే అర్జునుడు ఇలా యుద్ధం చెయ్యనంటే చెయ్యనని చెప్పి అలా రథోపస్థుడై కూర్చున్నాడో ఈ అర్జునుడు ఇలా మాట్లాడటానికి కారణం అతడిలో ఉన్నటువంటి అజ్ఞానమే అని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమని ఆత్మజ్ఞానాన్ని అందించాడు. రెండవ అధ్యాయం ప్రారంభం నుంచి ఓ అర్జున కొంత నీ దుఃఖానికి కారణమేమిటో తెలుసుకోవయ్యా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వాళ్ళందరూ చచ్చిపోతారని, ఆ చచ్చిపోయేటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని, అందుకనే నువ్వు బాధపడతా ఉంది. అసలు విషయం ఏమిటంటే చావు లేనిటువంటి ఆత్మ చచ్చేటువంటి శరీరం ఈ రెండూ కలిసి జీవుడు ఏర్పడ్డాడు. అంటే ప్రతి జీవుల్లో కూడా రెండు ఉన్నాయి, ఒకటేమో చచ్చే శరీరం ఉంది, ఒకటేమో చావనటువంటి ఆత్మ ఉంది. ఈ రెండు కలిసి జీవుడు ఏర్పడ్డాడు. నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ అందరం కూడా ఆ చావనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆత్మే కానీ ఈ చనిపోయేటువంటి దేహాలు కాదు. నీవు ఆత్మే, నేను ఆత్మే, నీ ఎదురుగా ఉన్నటువంటి అదిగో ఆ భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపాలే. మరి ఆత్మ చచ్చేది కాదు కదా, ఆత్మను ఎవరు చంపలేరు కనుక కదా. కాబట్టి నువ్వు ఇంకా దుఃఖించాల్సినటువంటి పనే ఉంది. ఆహా కాదు, ఆహా కాదులే, నేను దేహాన్నే అని అనుకుంటావా, దేహమే నేను అని అనుకున్నావా. సరే దేహం ఎలాగో పోయేదే కదా, ఎప్పుడో ఒకప్పుడు పోతాను సంగతి తెలుసా తెలియదా నీకు, ఎలాగో పోయేదానికి ఎందుకని ఏడవటం. అందుట్లో యుద్ధరంగంలో కదా పోతుంది, ఎక్కడన్నా రోగం వచ్చి రొస్తొచ్చి కనుక పోతే వాడు చేసినటువంటి పాపాలకు ఫలితంగా నరకాన్ని అనుభవించాలా. కానీ యుద్ధరంగంలో కనుక చస్తే ఏమవుతుంది, సాక్షాత్తు స్వర్గానికి వెళ్ళిపోతాడు, వేరే స్వర్గాన్ని అలంకరిస్తాడు. కాబట్టి ఇంకా మంచిదే కదా. కనుక ఎట్లాగో చావన ఆత్మ కోసం నువ్వు ఏడవక్కర్లా, ఎట్లాగో పోయేటువంటి దేహం కోసం నువ్వు ఏడవక్కర్లా. ఎందుకనంటే ఏడిస్తే నిలిచేది కాదు ఈ దేహం, నువ్వు ఏడ్చినా ఏడవపోయినా పోయేది కాదు ఆత్మ. కాబట్టి ఇంకెందుకయ్యా నువ్వు ఏడుస్తావు, కాబట్టి ఏడవకు అని ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆత్మజ్ఞానాన్ని బోధించిన తర్వాత ఇంకా ఈయనకి బాగా ఎక్కిందో ఎక్కలేదో ఈ జ్ఞానం అని స్వధర్మాన్ని బోధించాడు. స్వధర్మాన్ని ఏమిటి, ఓ అర్జున నువ్వెవరివయ్యా, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడు అనేటువంటి వాడు ఏం చేయాలి, భిక్షాటం చేస్తాడా, యుద్ధం చేయాలి. కాబట్టి నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చేయి, యుద్ధం చేయటం నీ ధర్మం కాబట్టి తప్పకుండా చేయాలా. ఇక యుద్ధమైనా ఏ కర్మైనా సరే చేసేటప్పుడు ఓ జాగ్రత్త తీసుకో, అదేమిటంటే నువ్వు ఏ ఫలితాన్ని కోరవద్దు. ఈ యుద్ధం వల్ల నాకు విజయం వస్తుందా రాదా, వాళ్ళు చస్తారా సావరా, నేను బతుకుతానా పోతానా, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు ఏం చేయదలుచుకొని వచ్చావు ఇక్కడికి, యుద్ధం చేయదలుచుకొని వచ్చావు కాబట్టి వేయి బాణవే అంతే. వాడు చస్తారో సావరా నీకు అనవసరం, వాడు బాణం వేస్తున్నాడు ఆ బాణాన్ని ఎదుర్కో, నీ బాణంతో వాడిని చంపడానికి ప్రయత్నించు. ఏం జరుగుతుందో నీకు అనవసరం, ఫలితం సంగతి నీకు అక్కర్లా అని. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఈ యుద్ధం చేయవలసిందే. నువ్వు యుద్ధం చేయని చేయనంటున్నావే, యుద్ధంగానే చేయకపోతే ఇప్పటిదాకా అర్జునుడు అంటే హడలు అందరికీ. ఎందుకని, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు అర్జునుడు, మహాబల పరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఆయనే సామాన్యుడు కాదు. ఆయన కనుక వచ్చారా, ఇంకేమీ లేదు మనం సత్యమే అనుకుంటున్నారు ఇప్పటిదాకా ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి సైనికులంతా కూడా. నువ్వు గనక ఇప్పుడు గనక ఈ యుద్ధరంగా నుంచి నేను వెళ్ళావా, నేను యుద్ధం చేయను యుద్ధం చేయనని అప్పుడు అనుకుంటారు వీళ్ళు. ఆహా, ఏమి గొప్ప వీరుడండి అర్జునుడు, యుద్ధం మొదలగాకముందే పారిపోయాడండి అని నిన్ను ఎగతాళి చేస్తారయ్యా. నిన్ను చూసి నవ్వుతారు, నిన్ను కాగితప్పులే అంటారు. నువ్వు బజార్లో కనుక కనపడ్డావనుకో, నిన్ను ఎవరైనా ఎక్కడైనా చూశారనుకో, చూస్తే నీకు గాజులు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటారు. అందుకని నువ్వు ఇలాంటి పని చేయటం నీకు చాలా నష్టం. సరే, చేస్తే నాకు విజయము వస్తుందా రాదా అని అంటారా? చేస్తే ఏమవుతుందని అంటే రెండు, ఒకటి విజయమైనా రావచ్చు, రెండు మరణమైనా కలగచ్చు. విజయం కనుక వస్తే ఈ రాజ్య భోగాలు అనుభవిస్తావు, మరణం కనుకైతే స్వర్గ భోగాలు అనిపిస్తావు. ఇక్కడ భోగాలని అనిపిస్తావు, అక్కడ భోగాలని అనిపిస్తావు. చేయకుండా వెళ్ళావా, నిన్ను అందరు ఏకతాళి చేస్తావు. శత్రుపక్షంలో వాళ్ళు కాదు, నీ పక్షంలో వాళ్ళు కూడా ఏకతాళి చేస్తావు. కాబట్టి నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి. ఆ చేసేటువంటి యుద్ధం ఎట్లా చేస్తావంటే, ఏ రకమైనటువంటి కర్మఫలాన్ని ఆశించకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా, నేను నా కర్తవ్యం అనుకొని నువ్వు చెయ్యి అంతే. దానితో నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే బుద్ధి సూక్ష్మమై పరమాత్మను తెలుసుకోగలుగుతావు. ఆ పరమాత్మను తెలుసుకుంటే చివరికి నువ్వు ఆ మోక్షాన్ని కూడా అందుకుంటావు, స్థితప్రజ్ఞుడు అవుతావు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అవుతావు అని చెప్పగానే, ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన ఎక్కడ తిరుగుతుంటాడు అని అనుమానం వచ్చింది దీనికి. అందుకని అది అడిగేటప్పటికల్లా ఆ విషయాలన్నీ కూడా చెప్తాడు, స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ చెప్పి, లోకంలో అతను వ్యవహరిస్తా ఎలా వ్యవహరిస్తాడో చెప్పి, చివరికి బ్రాహ్మీ స్థితిని గురించి చెప్పి, బ్రహ్మ నిర్వాణాన్ని మోక్షాన్ని పొందేటువంటి ఉపాయాన్ని చెప్పాడు. ఈ మోక్షం పొందడానికే ఈ లోకంలో మానవ జన్మ తీసుకొని వచ్చాం. లేకపోతే కుక్కలాగనో నక్కలాగనో పిల్లిలాగనో పందిలాగనో బల్లిలాగనో పుట్టేవాడి. ఒక మానవుడిగా ఎందుకు పుట్టేవయ్యానంటే ఈ మోక్షాన్ని అందుకోవటం కోసం. కాబట్టి నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క ఈ జ్ఞానం మొత్తాన్ని విన్నాడు అర్జునుడు. రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్పినటువంటి అధ్యాయం జ్ఞానాన్ని మొత్తం విన్నాడు. విన్న తర్వాత హా ఒక్కసారి నోరు తెరిచాడు. ఇదే నాకు కావాలి. ఏది? అదిగో ఆ స్థితప్రజ్ఞుడిని కావాలి నేను కూడా అన్నాడు. ఎలాగైనా సరే నేను ఈ స్థితిని సాధించాలి, ఈ స్థితప్రజ్ఞ స్థితిని నేను సాధించాలి అని చెప్పాలనుకున్నాడు అర్జునుడు. కానీ ఇంతలోనే పాపం అర్జునుడికి ఆ మాట చెప్పడానికి వీల్లేక, ఓ అర్జున నీవు ఆయుధం బట్టి యుద్ధం చేయవయ్యా అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. ఇంతకు మానవ జీవిత పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించాలా లేక క్షుద్రమైనటువంటిది దోషాలతో కూడుకున్నటువంటిది అయిన యుద్ధాన్ని చేయాలా అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది? ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు కనుక ఇట్లా చేస్తే చిట్టు చివరికి స్థితప్రజ్ఞుడు అవుతావని చెప్పాడు. స్థితప్రజ్ఞుడు కావటం అని అంటే ఏదో అడిగాడు, అడిగితే అది చెప్పాడు. రైట్, నేను బట్ల స్థితప్రజ్ఞుడు కావాలి, అది నాకు కావాలి. అనవసరం, ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ రాజ్యాలు కానీ భోగాలు కానీ నాకు ఇదే అక్కర్లా, నేను ఆ స్థితప్రజ్ఞుడు కావాలి అని మనసులో అనుకున్నాడు. నాకు ఇదే కావాలని చెప్పాలనుకున్నాడు కానీ పాపం ఆయన చెప్పనీయకుండా ఇదిగో యుద్ధం చేయను. ఇప్పుడు అనుమానం వచ్చింది, ఇంతకీ నేను అలాంటి స్థితప్రజ్ఞుడిని కావాలనా, అంటే మోక్షాన్ని పొందాలనా, లేకపోతే ఈ నీచమైన నికృష్టమైనటువంటి యుద్ధాన్ని చేయాలనా అనేటువంటి సందేహం వచ్చింది అర్జునుడికి. ఎందుకు ఇలా శ్రీకృష్ణుడు గజిబిజిగా చెబుతున్నాడు?
జ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు, ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతున్నాడు. ఈ దీంతో మోక్షం వస్తుంది అంటున్నాడు. మోక్షం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం అంటున్నాడు. అదే మానవ జీవిత సార్థక్యం అంటున్నాడు. అసలు మానవుడిగా పుట్టిందే అందుకని అంటున్నాడు. మరి ఆ మానవుడిగా పుట్టింది అందుకైతే నేను అది సాధించాలి కానీ మళ్ళీ అతనికి యుద్ధం చేయమంటాడు ఎందుకు? ఈ యుద్ధంలో గెలుస్తామో, వాడతామో, చస్తామో, బతుకుతామో, ఏదో ఒకటి జరుగుద్ది. నాకు ఇది ఎందుకు? నాకు అది కదా కావాల్సింది. ఎందుకంటే గజిబిజిగా మాట్లాడతాడు, అది వనం అంటాడు, ఇది జయమంటాడు. కాబట్టి అప్పుడు అర్జునుడి సందేహం వచ్చి తన సందేహాన్ని అడుగుతాడు. ఈ సందేహంతో ప్రారంభమవుద్ది మూడవ అధ్యాయం. మనం ఇంకా అధ్యాయం మొదలుపెట్టాల. మూడవ అధ్యాయం అర్జునుడి యొక్క సందేహంతో ప్రారంభమవుద్ది గురు శిష్యుల మధ్య. ఎందుకంటే సందేహం అడిగేటువంటి వాడు శిష్యుడు, సమాధానం చెప్పేటువంటి వాడు గురువు. ఈ గురు శిష్యుల మధ్య ఓ సన్నిహితమైనటువంటి సంబంధం ఉండి గురువుని చనువుతో ప్రశ్నించేటువంటి స్థితి శిష్యుడికి ఉండాలి. అలా శిష్యులైనటువంటి వాళ్ళు భారతదేశంలో అనాది కాలం నుంచి కూడా తమ యొక్క గురువుల్ని ఎంతో చనువుతో తమకున్నటువంటి సందేహాలని ప్రశ్నించి సమాధానాలను రాబట్టుకోవటం జరిగింది. అలా వేదాంతం గురు పరంపరగా ప్రచారమైంది. అంటే ఒక గురువు తన శిష్యునికి ఈ జ్ఞానాన్ని బోధిస్తే ఆ శిష్యుల తర్వాత గురువులై తమ శిష్యునికి మళ్ళీ బోధిస్తే ఇలా గురు పరంపరగా ఈ జ్ఞానం అనేటువంటిది మనకు వచ్చింది. శిష్యుడు ప్రశ్నలు వేయటానికి కానీ, గురువు చెప్పినటువంటి దాన్ని ఖండించి వాదించడానికి కానీ హిందూ మతంలో ఉన్నటువంటి స్వాతంత్రం ఇతర ఏ మతాల్లో కూడా లేదు. చాలా మతాల్లో, హిందూ మతంలో కూడా చాలా సాంప్రదాయాల్లో, మరి ఇది కూడా మర్చిపోకండి. ఎందుకనంటే చాలా మతాల్లో ఏమిటనంటే నేను చెబుతాను నువ్వు విను అంతే. అంటే ఆ గీత గీచినట్టే అన్నమాట, శాసనం చేసినట్లే. ఇది శాసనం అంటే నువ్వు చెయ్యి అంట. అసలు శాస్త్రం అంటే ఏమిటంటే శాసించి చెప్పేది శాస్త్రం. మరైతే భారతీయ తత్వశాస్త్రం అంతా కూడా, హిందూ వేదాంతం అంతా కూడా, ఈ వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఇతర ధర్మశాస్త్రాలు కానీ, గ్రంథాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గురు శిష్య సాంప్రదాయం ప్రకారం. అంటే శిష్యుడు ప్రశ్న వేయటం, గురువు సమాధానం చెప్పడం. అడగాలి, నీకు ఏ సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ కూడా అడిగి ఆ సందేహాలకి సమాధానం ఏమిటో తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి సమాధానం కూడా నీకు తృప్తికరంగా ఉంటేనే నువ్వు అంగీకరించాలా. తృప్తికరంగా లేకపోతే మళ్ళీ ప్రశ్నించాలి. అలా ప్రశ్నించి తెలుసుకోవాల్సినటువంటి, అందుకనే గురు శిష్య పరంపరగా ఈ భారతీయ వేదాంతం మనకి మన దగ్గరికి వచ్చింది. శిష్యులు ఎప్పుడు కూడా తమ సందేహాలతో తమతో చర్చలకి రావాలని నిజమైనటువంటి సద్గురువులు భావిస్తూ ఉంటారు. గురువుల్లో కొంత రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే కొద్దిగా తెలిస్తే ఎక్కువగా చెప్పేటువంటి గురువులు కొంతమంది, చాలా తెలిస్తే కొద్దిగా చెప్పేటువంటి గురువులు కొంతమంది. కొద్దిగా తెలిస్తే ఎక్కువగా చెప్పేటువంటి గురువులు ఏం చేస్తారంటే ఎవడు క్వశ్చన్ వేయకూడదు. ఎందుకంటే క్వశ్చన్ వేస్తే ఎక్కడ క్వశ్చన్ వేస్తాడో, నా కొమ్మ మునుగుద్ది అనేటువంటి భయం వాడికి ఉంటుంది. ఎందుకంటే తెలిసింది మొత్తం చెప్పాడు, తెలియంది కూడా చెప్పాడు. కానీ ఎక్కువ తెలిసి తక్కువ చెప్పేటువంటి వాడు ఏం చేస్తాడంటే క్వశ్చన్ వేయాలనుకుంటాడు. ఎందుకంటే అలా వేస్తే తన దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి జ్ఞానం కూడా బయటకు వస్తుంది. తాను ఇప్పుడు చెప్పాల్సింది ఇంతవరకే చెప్పాడు, కానీ ఇంకా తన దగ్గర చాలా ఉంది. అది ఎలా బయటకు వస్తుంది? నువ్వు క్వశ్చన్ వేస్తే బయటకు వస్తుంది. అందుకని శిష్యులైనటువంటి వాళ్ళు తమతో చర్చలకు దిగాలని చెప్పి నిజమైనటువంటి గురువులు, సద్గురువులు కోరుకుంటూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడైతే శిష్యులు ప్రశ్న వేస్తారో జ్ఞాన వాదన చేయగలిగినటువంటి శిష్యులు ఎప్పుడైతే ఉన్నారో తమలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, తేజస్సు అలా బయటకు వస్తుంది. బయటికి రావటమే కాదు, వాళ్ళల్లో కూడా వృద్ధి అవుతుంది అన్నమాట. అందుకోసమని చెప్పి ఇదిగో ఇలా ప్రశ్నించాలి అని కోరుకుంటారు. అందుకనే భగవద్గీత శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణగా మనకి చెప్పడం జరిగింది. అలాగనే మన ఉపనిషత్తులు కూడా ఒక గురువు శిష్యుడు ఎవరైనా కావచ్చు, లేదా ఒక గురువు అనేక మంది శిష్యులు, ఇలా మనకి చెప్పడం జరిగింది. అలాగనే బ్రహ్మసూత్రాలు, అలాగనే ధర్మసూత్రాలు, ఇలా అన్నీ కూడా గురు శిష్య పరంపరగా మనకి వచ్చింది.
మరి ఇప్పుడు ఇలా చెప్పబడినటువంటి ఈ కర్మయోగం ఏమిటో వివరంగా మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు గ్రంథంలోకి ప్రవేశించాలి. మరి అర్జునుడు ముందుగా తన యొక్క సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి ఏ సందేహాలను వ్యక్తం చేస్తున్నాడో రెండు శ్లోకాల ద్వారా అర్జునుడు అడుగుతున్నాడు. ఊరికినే ఆ శ్లోకాలు చదువుదాం, ఈరోజుకి టైం లేదు కాబట్టి. ఆ శ్లోకాలు ఏమిటో చూడండి. అర్జునమువాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యా శ్రేయోహమాప్నుయాం